शक्तिस्तदा ब्राह्मी वैष्णवी शाम्भवीति च वेदमाता देवमाता विश्वमाता ऋतुम्भरा मंदाकिनी अजपा चैव ऋद्धि सिद्धि प्रकीर्तिता वैदिकानि तु नामानि पूर्वोक्तानि हि द्वादश सावित्री सरस्वती ज्ञेया लक्ष्मी दुर्गा तथैव च कुंडलनी प्राणाग्निश्च भवानी भुवनेश्वरी अन्नपूर्णेति नामानि महामाया पयस्विनी त्रिपुरा चैवेति विज्ञेया तांत्रिकानि च द्वादश आदिशक्ति ब्राह्मी वैष्णवी शांभवी वेदमाता देवमाता विश्वमाता ऋतुंभरा मंदाकिनी अजप रिद्धि सिद्धि ఇవి 12 జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తులు. ఈ శక్తులు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిని తెలుపుతాయి. ఇంజనీర్ అదొక మానసిక స్థితి, డాక్టర్ అదొక మానసిక స్థితి. వాడి రెండు చేతులే ఉంటాయి, రెండు కళ్ళే ఉంటాయి, మనలాగే శరీరము అంతా ఉంటుంది ఇంజనీర్కి డాక్టర్కి కూడా. కానీ వీడిని ఇంజనీరు వీడిని డాక్టర్ అని ఎందుకన్నావు? వాడి యొక్క మానసిక స్థితి, వాడి బ్రెయిన్ అంతా కూడా కన్స్ట్రక్షన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే డాక్టర్ ఏమవుతుంది, రోగ నివారణ, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి దాని గురించి ఆలోచిస్తాం. కవి ఉన్నాడు అనుకో, వాడు కవిత్వం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్టిస్ట్ ఉన్నాడు, చిత్రకారుడు ఉన్నాడు, అందంగా ఎలా చిత్రాలు గీయాలి అని ఆలోచిస్తూ ఉంటాయి. అంచేత ఇందాక చెప్పుకున్నటువంటి ఈ 10 జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి మానసిక స్థితులు గాయత్రీ శక్తి యొక్క. జ్ఞానము ఆచరణలోకి రావాలి కదా, ఆచరణలోకి రానటువంటి జ్ఞానము ఎందుకు పనికిరాదు? ఈ కాలం డాక్టర్లకి ఇంజనీర్ మీద మనం ఎందుకు విరుచుకు పడుతున్నాం అంటే, వాళ్ళకి పుస్తకాలలో అయితే రాసి ఉన్నాయి, కానీ యాక్చువల్గా కేసు వస్తే, సీరియస్ కేసు వస్తే ఏం చేయాల్సి వస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాయి. కానీ అసలు సత్తా తెలిసేటప్పుడు, సీరియస్ కేసు వచ్చేటప్పుడే కదా. అంటే ఇక్కడ మనం కూడా గాయత్రి మంత్రోపాసకులమైన ఈ గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి 12 కలిపితే గాయత్రి మహాదేవి అవుతుంది. అది అందులో ఒక్కొక్క దాన్ని స్పెషలైజ్ చేస్తాం. ఎంబీబీఎస్ చదివిన తర్వాత మొత్తం అంతా వాడు చదువుకుంటాడు, బాడీ అనాటమీ అదంతా కూడా. దాని తర్వాత స్పెషలైజేషన్. మనం ఇప్పుడు స్పెషలైజేషన్ గురించి ఆలోచించటం లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి 24 శక్తులు, అవి మన శరీరంలో కూడా ఉన్నాయి. 24 శక్తులు, 25 శక్తి లేదు. ఆ 24 శక్తులు మీరు పూర్తిగా ఉపయోగించుకోగలిగితే మానవ శరీరం యొక్క లబ్ధిని మీరు పూర్తిగా ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే మిగతా జంతువుల్లాగే గడుస్తూ ఉంటుంది. కానీ జ్ఞానపక్షం ఒకటే సరిపోదు. జ్ఞానపక్షంతో పాటు ఏం కావాలి? టెక్నాలజీ. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 12 శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేవి తాంత్రికమైనటువంటివి, వామమార్గమైనటువంటి శక్తులు. మనిషికి కుడి చెయ్యి ఎడం చెయ్యి ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక జగత్తులో కూడా దక్షిణ మార్గము వామమార్గము ఉంటుంది. దయచేసి వామమార్గం అక్కర్లేదు, అదేదో వినకూడంది, ప్రమాదకరమైంది. ఏం కాదు, మీ ఎడం చెయ్యి ప్రమాదకరమైందా? మీ పిచ్చి గాని దాన్ని ఉపయోగించుకోవడం చేత కాకపోతే ప్రమాదకరమైంది. ఎడం చేత్తో చాలా పనులు చేయలేము. రాయి చూద్దాం ఎడంచేత్తో అంటే ఎడంచేయి వాటం లేని వాళ్ళని ఛాలెంజ్ రాయండి చూస్తాను ఏం రాస్తారు. ఇంచేత అంటే మీరు ఎడం చేతిని అలా మూలపడేశారు. మీరు రెండు చేతులతో రాయటం వచ్చి ఉంటే కుడి చేత్తో ఎడం చేత్తో చేతులు రాసేస్తే ఇప్పుడు ఎంత బాగుండేదో. ఓ చేత్తో గాయత్రి చిత్రావళి రాసేస్తూ ఉంటారు, ఇంకో చేత్తో గాయత్రి 24 శక్తులు రాసేసి ఉంటే మీకు ఎంత శక్తి వచ్చి ఉండేది. ఇంచేత వామ మార్గాన్ని చిన్న చూపు చూడకండి. అసలు నిజం చెప్పాలి అంటే భౌతిక జగత్తులో వామమార్గమే మోర్ ఇంపార్టెంట్. బీటెక్, ఎంటెక్ టెక్కులు, ఈ టెక్కులు దేనివల్ల వస్తున్నాయి? టెక్నాలజీ వల్ల వస్తున్నాయి, అంతే కదా. అంచేత టెక్నాలజీ ఏంటో చూడండి. సావిత్రి సరస్వతి జ్ఞేయ లక్ష్మీ దుర్గా తథైవ చ కుండలిని ప్రాణాగ్నిశ్చ భవానీ భువనేశ్వరి అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞేయ తాంత్రికాని చ ద్వాదశ. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర, ఈ 12 తాంత్రికమైనటువంటి శక్తులు అని చెప్పుకున్నాం. నిన్న ఆదిశక్తి గాయత్రి, తర్వాత సావిత్రి గురించి మనం చెప్పుకున్నాం. బేసిస్, ఈ ఆదిశక్తి గాయత్రికి బేసిస్ మనం ఏమని చెప్పుకున్నాం, భౌతిక జగత్తులో 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు మీరు ఆచరణలో పెట్టుకుంటే ఆదిశక్తి యొక్క శక్తి మీ శరీరంలోకి ప్రవహించటానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. ఏంటా 2? అయాచక, అపరిగ్రహ వ్రతాలు. ఇది చాలా స్పష్టంగా మీరు అవగాహన చేసుకోండి. అపరిగ్రహం అంటే వాడు వస్తూ ముట్టుకుంటే కర్మ చుట్టుకుంటుందేమో, వాళ్ళ ఇంట్లో మంచిగా తాగితే నేను వాళ్లతో బంధింపబడిపోతానేమో అనేటటువంటి మహామూర్ఖులు నాకు తెలుసు. మీరు రివర్స్ గా బంధింపబడతారు వాళ్ళ ఇంట్లో మంచిగా తాకపోతే. ఎలా? గడప దాటకూడదు, అవధూత గారి నియమం. బంధింపబడ్డాడా లేదో మీరే చూసుకోండి. గడప ఉంటే పాప ఆయన వెళ్ళలేడు లోపలికి. అంత పెద్ద అవధూత, అంత పెద్ద ఆధ్యాత్మిక శక్తివేత్త, అంతా నేనే, అంతా సర్వం బ్రహ్మమై అనుకునేటటువంటి వ్యక్తికి ఒక చిన్న కర్రపుల్ల ఆపేసింది. నియమాలు మిమ్మల్ని వంచిస్తాయి. అర్థమైనా? ఎలా గంగలో దిగుతాం కానీ మన నియమాలు పెట్టుకోకూడదా? పెట్టుకోవాలి. కెమిస్ట్రీ చెప్తున్నప్పుడు ఫిజిక్స్ చదువుతానంటే అట్ట, ఫిజిక్స్ క్లాసులో వెనకాతలు కూర్చొని కెమిస్ట్రీ రికార్డు రాస్తూ ఉంటారు పిల్లలు, మరి అది కుదరదు. అది ఎప్పుడున్నటువంటి నియమాలు అప్పుడు పాటించాలి. కానీ ఈ క్రిటిసిజం నేను ఎందుకు చేస్తున్నాను అంటే, మనము అపరిగ్రహము అనేటటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపరిగ్రహము అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటిది ఏది మీరు ఎక్కడికి తీసుకెళ్లలేరు. సూక్ష్మ జగత్తులోకి అది రాదు. ఇల్లు కట్టుకున్నారు, తీసుకెళ్ళండి మీతో పాటు. కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ పోస్టుని మీతో పాటు తీసుకెళ్ళండి చూద్దాం. శరీరం వదిలేసిన తర్వాత చేత మీరు ఎలా పరిగ్రహిస్తారు? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు పరిగ్రహించలేరు. పరిగ్రహించడం అంటే తీసుకోవడం. మీతో అది రాదు. మీరు రాత్రి నిద్రపోయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఒకటే, అడుక్కునేవాడైనా ఒకటే, మాంత్రికుడైనా ఒకటే, తాంత్రికుడైనా ఒకటే, సత్యసాయి అయినా ఒకటే, భగవంతుడిని నమ్మని వాడైనా ఒకటే, నిద్రపోయిన తర్వాత. అంచేత నువ్వు దేన్ని పట్టుకోగలవు భౌతిక జగత్తులో? దేన్ని పట్టుకోలేవు. కానీ మెలకుగా ఉన్నప్పుడు ఇది నాది అనుకునేటటువంటి వ్యామోహంతో లేనిపోని అశాంతికి గురి అవుతాం మనం. అనవసరం అది. ఆ ఆవేదన, ఆ భావం అనవసరం. ఉపయోగించుకో, దానికే ఉంది. ట్యాక్సీ ఎక్కాం, ఆ ట్యాక్సీ మనం మాట్లాడుకున్నసేపు మీదే. మీరు పిలిచినప్పుడు వస్తాడు రాదు ఇది. తర్వాత మీరు మాట్లాడుకున్న అవధి అయిపోయింది, వాడు డబ్బు ఇచ్చేసాడు, వాడు వెళ్ళిపోతే మీరు బాధపడుతూ కూర్చోరు. అదే మీ కారుని ఎవడైనా తీసుకుపోతే? ఇంచేత కారులో పరిగ్రహం ఉంది, ఇది నాది అని. ట్యాక్సీ మీద ఆ పరిగ్రహం లేదు. భౌతిక జగత్తులో ఉన్నదంతా కూడా ఏ సంబంధ బాంధవ్య, ఆఖరికి గురు శిష్య సంబంధ బాంధవ్యాలైనా కూడా అపరిగ్రహంతో మీరు బేసిస్ చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం వదిలేయగలగాలి. ఆ మానసిక స్థితి ఆదిశక్తికి ఆధారం అవుతుంది. 2 అయాచక వ్రతం. ఇక్కడ ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో దేన్ని నువ్వు పరిగ్రహించలేనప్పుడు ఇంకా అడగటం ఎందుకు? లాజిక్ అర్థమవుతాం. ఇంకా అడిగేది ఏముంది అక్కడ? ఉంటే ఓకే, లేకపోతే ఎందుకుట తలనొప్పి? ఉత్తినేమంతా పక్కన పోసుకుని రాత్రిలో ఎవరైనా ఇద్దరు ఉండాల్సిందే అనే తలనొప్పి తెచ్చి కూర్చున్నా కదా నేను పరిగ్రహించటం వల్లే. లేకపోతే ఎంత హాయిగా పడుకునేవాడు నేను. ఇది అపరిగ్రహ అయాచక వ్రతం. నేను మిమ్మల్ని అడిగి ఉండకపోతే, ఈ మైకులు, ఈ ఫ్యాన్లు ఇవన్నీ పెట్టి ఉండకపోతే రాత్రి ఎవడు పడుకోవాల్సిన అవసరం లేదు కదా. అయాచక వ్రతం. ఈ 2 బాగా అర్థమవుతే ఆదిశక్తి మీకు అర్థమైనట్టే. ఈ ఆదిశక్తి 3 లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇది ఆద్యాశక్తి గురించి చెప్తున్నాను నేను. దాన్నే భూర్ భువ స్వహ అన్నో. అంచేత ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థల్లో మీరు దేన్ని పరిగ్రహించడానికి లేదు. ఇక్కడే కాదు, స్వప్నావస్థలో కూడా. ఒకరోజు పొద్దున్నే లావోత్సే వాళ్ళ ఆశ్రమంలో తలపట్టు కూర్చున్నాడు. నిద్ర లేచాడు. పెద్ద గురువు ఆయన. ఇక్కడ రమణ మహర్షి వాళ్ళు ఎలాగో చైనాలో లావచ్చే అంత పెద్ద గురువు. ఆశ్రమం ఉంది ఆయనకి. తలపట్టు కూర్చున్నాడు నిద్ర లేవగానే. మొహం కడుక్కోడు, కాఫీ తాగాడు, టిఫిన్ చేయడు, ఏమీ చేయడు. అందరూ మరి శిష్యులు అందరూ వచ్చారు, చేస్తున్నారు, స్పీచ్ అవటానికి టైం అయింది, అంతా అయింది అన్నాడు. సరే, ప్రధాన శిష్యులు ఉంటారు కదా, కాస్త దగ్గరగా వెళ్ళి మాట్లాడగలిగి కాస్త ఆయన విసుక్కున్నా ఏం చేసినా పర్వాలేదు, వెళ్ళి వచ్చారు. అంటే ఏమీ లేదయ్యా, నేను కళ చూశాను అన్నాడు. ఏం కళ చూశారు మాస్టర్ మీద అన్నారు. నేను సీతాకోక చిలుకని అయిపోయాను. సీతాకోక చిలుకని అయిపోయి ప్రతి పువ్వు మీద వాళ్తున్నాను, నేను ఎగురుతున్నాను, ఈ లోపల మెలకు వచ్చేసింది అన్నాడు. దానికి అంత కంగారు ఎందుకు సార్ అన్నాడు శిష్యుడు. సీతాకోక చిలుకే నేను లావోత్సేన్ అయిపోయానని కలగంటుందేమో అని నాకు అనుమానం వచ్చింది అన్నాడు. మీరు పడుకున్నారు, మీరు శ్రీరామ శర్మ ఆచార్య అయిపోయారని అనుకున్నారు. ఓ శిష్య బృందం ఉంది, ఆ బృందం ఉంది, ప్రఖర ప్రజ్ఞా సజల శ్రద్ధ లాగి పారేస్తున్నారు. 3600 పుస్తకాలు రాశారు, అన్ని రాసి పారేశారు. సడన్ గా మెలకు వచ్చింది మీకు. ఇప్పుడు ఇంతకీ ఏది రైట్ అని, కళలో ఉన్నటువంటి శ్రీరామ శర్మ ఆచార్య రైటా, ఇక్కడ కూర్చుని గాయత్రి సాధన ఎలా చేయాలి అని తెలుసుకునేటటువంటి వ్యక్తి రైటా అని తలపట్టు కూర్చున్నట్టు అలా వచ్చే అపరిగ్రహం. ఏది కరెక్ట్ కాదు. ఏ పోస్టు, ఏ డెసిగ్నేషను, గురువు డెసిగ్నేషను అంతే, క్లర్క్ డెసిగ్నేషను అంతే. చెప్తూ ఉంటాను కదా, డిఐజీ ఎల్ఎల్బి క్లాసులో స్టూడెంట్ వచ్చి పాపం అక్కడ విరిగిపోయిన కుర్చీ మీద కూర్చుంటాడు, వెళ్ళి వాడు ఆఫీసుకి విరిగిపోయిన కూర్చోవే షేపులు మారతాయి అక్కడ పట్టుకుని, ఏంటి తేడా అక్కడ ఏంది, మరి ఆ డిఐజీయే అపరిగ్రహం. అది అర్థం చేసుకోండి. ఆ అపరిగ్రహాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే ఏమని అర్థం అవుతుంది, జాగ్రత్త అవస్థలోనే కాదు సప్నావస్థలోనూ అపరిగ్రహమే. అక్కడ ఏమైంది, మళ్ళీ మారిపోతూ ఉంటుంది, ఇంకా ఇక్కడ కంటే ఫాస్ట్గా మారుతుంది అక్కడ. ఇక్కడ అయితే కనీసం మీకు గ్యారంటీ, రేపు నిద్ర లేస్తే మళ్ళీ అక్కడే నిద్రలేస్తారని. సూక్ష్మ జగత్తులో ఆ గ్యారంటీ లేదు. మీరు ఎటు వెళ్తే గాలివాటం అటు వెళ్ళిపోతుంది. అసలు కారణ జగత్తులో అనుభవమే లేదు మనకి, శూన్యమే కదా. నిద్రలో మనకి ఏ విధమైనటువంటి అనుభూతులు లేవు, అది కారణమైనా. ఇది ఆదిశక్తి స్థితి. అంచేత ఆదిశక్తి యొక్క ఉపాసన, దాన్నే సత్వ రజస్తమ గుణాలు అన్నారు. రకరకాల పేర్లతో పిలిచారు వాళ్ళు. ఏది మూడు మూడు ఉన్నాయో అవంతా కూడా ఆదిశక్తి యొక్క విశేషతాలే, విశేషణాలే. అంచేత ఆదిశక్తి యొక్క విశేషణాలు అనండి, ఓం అనండి, ఆదిశక్తి అనండి, భూర్భువస్వ అనండి, ఇదంతా కూడా ఆదిశక్తి యొక్క అవగాహన మీకు రావాలి. ఏంటి ఆదిశక్తి యొక్క అవగాహన, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో దేనిని నేను పరిగ్రహించను, దేనిని నేను యాచించను. మరి నేను దేన్ని ఆచించను అని చెప్పి వీడు పోజు కొట్టి ఆఫీసర్ని వాళ్ళని ఏం అడగడు, కానీ ఉద్యోగం చేస్తాడు. నువ్వు ఏది ఆచించను అంటే ఉద్యోగం మానేసే, అవధూతల్లాగా చెట్టు కింద పడి కూర్చో. తిండి దొరికితే తిండి తింటావు, తిండి దొరకకపోతే తినవు. గురుదేవులు, ఋషులు మనకిచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే, నటించండి, ఏమి మానకండి, మీరు ఎక్కడున్నారో అలా ఉండండి. అద్భుతమైనటువంటి మీ నటనా కౌశలాన్ని ఈ జీవిత రంగస్థలం మీద ప్రదర్శించండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్నట్టే నటించండి. ఆఫీసర్ దగ్గర సబార్డినేట్ గా బిహేవ్ చేయండి, అన్నదమ్ముల దగ్గర ఆ బంధుత్వాలతో బిహేవ్ చేయండి. కానీ లోపలంతా తెలుసు, ఇదేది నేను పరిగ్రహించటం లేదు, ఇదేది నేను యాచించటం లేదు. కానీ మళ్ళా యాచిస్తాం, నువ్వు ఇచ్చేయండి, అది చేయండి అని. కానీ వాళ్ళు చెయ్యకపోతే లోపల ఏమీ గుణపాలు గుచ్చుకో, వీళ్ళు చేయలేదే, వాళ్ళు చేయలేదే, చెప్పాం చేశారు ఓకే, చేయలేదు ఓకే. ఈ మానసిక స్థితి ఆదిశక్తి స్థితి. ఈ ఆదిశక్తి స్థితికి టెక్నాలజీ కావాలిగా. టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది, సావిత్రి నుంచి వస్తుంది. నిన్న అది కదా మనం చెప్పుకున్నాం. సావిత్రి అంటే ఏంటి, నటించడానికి డ్రెస్ కావాలి, వేషం వేయాలి కదా. విశ్వామిత్రుడు వేషం నేను ఇలా వేసుకుని వెళ్ళి వేశాను అనుకోండి, బాగుండదు, రక్తి కట్టదు. నువ్వు డైలాగ్స్ చెప్పేయచ్చు, అంతా చెప్పేయచ్చు, కానీ ఆ గడ్డం, ఆ కమండలం, ఆ ఇది లేకపోతే విలువ రాదు కదా. అది సావిత్రి, పంచకోశాలు, పంచప్రాణాలు, వాటి గురించి అవగాహన కోసం ప్రాక్టీస్ చేయటం. ఇది నిన్న మనం చదువుకున్నాం. ఇవాళ ఇంకో జంట గురించి మనం చదువుకుంటాం, బ్రాహ్మి సరస్వతి. జంట అది. ఇవి రెండు కుడి ఎడమ. అంచేత ఆ ముందు బ్రాహ్మీ శక్తి గురించి చదువుకుందాం మనం. బ్రాహ్మీ శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి. ఇవాళ 24 గాయత్రి శక్తులలో మనము జ్ఞానపక్షంలో రెండవదైనటువంటిది బ్రాహ్మీ శక్తి గురించి చదువుకుంటున్నాం. బ్రాహ్మీ శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి. ఈ సృజనాత్మకమైనటువంటి శక్తి ప్రకృతిలో, ఈ స్థూల జగత్తులో మీకు ఎక్కడైనా కనిపిస్తోందా? ఎక్కడ కనిపిస్తోంది? మొట్టమొదట భూమిలో కనిపిస్తోంది. మీకు విత్తనం వేస్తాం, చిన్న విత్తనం వేస్తాం, అంతే, మల్టిప్లై అయిపోతుంది. తల్లిలో కనిపిస్తుంది. మీకున్నటువంటి ఈ 5 కోశాలు, ఈ 5 ప్రాణాలు, ఈ 5 కర్మేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు ఎవరి వల్ల మనకి లభించింది? మన మాతృమూర్తి వల్ల, మన తల్లి వల్ల లభించింది. అంచేత ధర్తిని మనం అమ్మ అంటాం. అమ్మని కూడా, భౌతిక శరీరధారి అయినటువంటి స్త్రీమూర్తిని కూడా అమ్మ అంటాం. ఏంటి అక్కడ పనిచేస్తున్నది? బ్రాహ్మీ శక్తి. ఈ బ్రాహ్మీ శక్తి యొక్క అంతరార్థం మీరు అర్థం చేసుకోండి. బీజాన్ని, బీజములో ఉన్నటువంటి సంస్కారాలకి అనుగుణ్యంగా ప్రోధి చేసేటటువంటి శక్తి. బ్రాహ్మీ శక్తి తనంతట తాను ఏది ఇవ్వలేదు. బీజం ఎలా ఉందో ఆ బీజాన్ని అభివృద్ధి చేయగలదు, మ్యాగ్నిఫై చేయగలదు. ఈ మ్యాగ్నిఫికేషన్ ఏ శక్తి వల్ల జరుగుతోంది? మన శరీరంలో, తల్లి యొక్క శరీరంలో. మన శరీరంలో అన్నదానికి పురుష శరీరంలో సృజనాత్మకమైన శక్తి కనిపించదు మనకి. ఉంది, వాడిలో కూడా ఇంకో రకమైన సృజనాత్మక శక్తులు ఉన్నాయి. ఈ తపస్సులు, ఈ ఇంజనీరింగ్ దాంట్లో చేసేవి, టెక్నాలజీ దాంట్లో చేసేవి, అవి బ్రాహ్మీ శక్తే కదా, నిర్మాణాత్మకమైనటువంటి శక్తులే కదా. కానీ డైరెక్ట్ ప్రకృతిలో జరిగేటటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తుల్ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, బ్రాహ్మీ శక్తి చేతిలో రెండు పరికరాలు పెడతాం మనం. ఒకటి కమండలం, రెండోది పుస్తకం. అంతేగాన బ్రాహ్మీ గాయత్రి, ఏకముఖి గాయత్రి చేతిలో ఉండేదే బ్రాహ్మీ గాయత్రి చేతిలో ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి? సద్జ్ఞానం. సద్జ్ఞానం అంటే పుస్తకంలో ఉన్నది కాదు అని అర్థం చేసుకోండి. సత్ అంటే ఎస్సెన్స్. సత్తా అంటామే, నీ సత్తా ఏంటని. ఆ జ్ఞానం, సద్జ్ఞానము అంటే ఎస్సెన్స్. ప్రకృతిలో ఒక విశేషమైనటువంటి చక్రీయ గమనంతో వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటూ పోతూ ఉంటాయి. ఆ గమనానికి ఒక నిశ్చితమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంది. కొంతకాలం పొద్దున్నైంది, మళ్ళీ గ్యారంటీగా 24 గంటల తర్వాత మళ్ళా అదే టైం అవుతుంది. పొగలైందంటే గ్యారంటీగా రాత్రి అవుతుంది. సుఖం ఉంది అంటే గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అంచేత సుఖం దుఃఖం అయాచక వ్రతంలో మనం పట్టించుకోం. ఇంచంటే దుఃఖం వచ్చిందంటే తర్వాత గ్యారంటీగా సుఖం వస్తుంది, సుఖం వచ్చిందంటే తర్వాత గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అది ఆగదు, అది తరంగాల్లాగా. అంచేత పిచ్చివాళ్ళలాగా మాకు దుఃఖాలు అక్కర్లేదు అంటే సుఖాలు కూడా అక్కర్లేదు అనాలి మీరు. ఈ రెండింటినీ వదిలేస్తే దాటగలరు, కానీ మీరు దాన్ని శాంతి అంటాం. సుఖం వద్దు, దుఃఖం వద్దు నాకు, కానీ సుఖం మాత్రమే కావాలి, అసంభవం. అది పగలు మాత్రమే ఉండాలి, రాత్రి రాకూడదు అంటే అసలు అది కుదరదు. రాత్రి అవుతేనే పగలు వస్తుంది. ఈ భావ పరంపర మీకు అర్థమవుతే సద్జ్ఞానం. సద్జ్ఞానం ఇది ప్రకృతిలో నియమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఎప్పుడూ కష్టాలే వచ్చినట్టుంటాయి మాస్టారు, కొంతమందికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందండి మాస్టారు, వాళ్ళ సైకిల్ అది. వాడి జీవిత చక్రంలో కిందటి జన్మలో ప్రెసిడెంట్గా అమెరికాలో పుట్టినవాడు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలోనే లేబరర్గా ఉన్నాడు, కూలీవాడిగా ఉన్నాడు. సైకిల్ అది. అప్పుడేమో వాడు ఒక జన్మంతా సుఖం అనుభవించాడు. ప్రకృతి ఏం చేస్తుంది రెండో జన్మలో? కష్టం ఇస్తుంది. ప్రకృతి తప్పు చేయదు, మీరు తప్పు చేస్తే చేయొచ్చుగాక. మీ క్యాలిక్యులేషన్ తప్పు అవుతే అవ్వచ్చుగాక, ప్రకృతి తప్పు చేయదు. అంచేత మీ కష్టాలకి కారణం ఏంటి అంటే ఎవరు కాదు, మీరు కూడా కాదు. మళ్ళా మిమ్మల్ని మీరేదో చాలా గొప్పవాళ్ళం, మా వల్ల ఈ కష్టాలన్నీ వచ్చేసాయి, మీ వల్ల నేను రాలే, ప్రకృతి వల్ల వచ్చింది. అరటి పండు మీద కాలు వేసావు, జారింది. కాలు విరిగింది. కాలు ఎందుకు విరిగింది అంటే అరటిపండు మీద జారటం వల్ల. నువ్వు కాలు వేయటం వల్ల కాదు, ఆ భావం అర్థం చేసుకోండి. అరటిపండు తొక్క మీద కాలు వేసిన ప్రతివాడికి కాలు విరగదు, అది ఫ్యాక్టే కదా. అంచేత నువ్వు కాలు వేసావు కనుక విరిగిపోతే అరటి తొక్క మీద కాలు వేసాను కనుక విరిగిపోయింది, అదో కారణం. పైకి కనిపించేటటువంటి కారణం కాలు విరగటం అన్నది ఫ్యాక్ట్. అరటి తొక్క మీద కాకపోతే ఇంకో దానివల్ల విరుగుతుంది. బాత్రూంలో కాలు జారి విరుగుతుంది, లేకపోతే ఓ బ్రిక్కు పడి కాలు జారి విరుగుతుంది. భావం అర్థమవుతోంది కదా. ఇది సద్జ్ఞానం అంటే. పుస్తకం కాదు, పుస్తకాలు చదవటం కాదు, పుస్తకంలో ఆ సద్జ్ఞానం ఎలా ఉంటుందో వాళ్ల వాళ్ళ అనుభవాలు రాశారు వాళ్ళు. న్యూటన్ ఉన్నాడు, ప్రకృతిలో జరిగేటటువంటి అనేక అనుభూతుల్ని క్రోడీకరించుకుని ఇది ఒక నియమము అన్నాడు. ఇంకా నియమం ప్రకృతి తప్పదు. అలాగే ప్రకృతిలో అనేక నియమాలు ఉన్నాయి, క్రోడీకరించినటువంటి నియమాలు. ఆ నియమాలను మనం అర్థం చేసుకోగలగాలి. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు 9 నెలల తర్వాత మాత్రమే బయటకు వస్తాడు. రేపే వచ్చేయాలి అంటే ఏముండదు అక్కడ. 7వ నెలలో వచ్చినా డేంజరస్సే, బతకదు. 9 నెలలు దాటిపోయింది, ఇంకా గందరగోళం పడతాడు. డాక్టర్లు అందరూ కూడా కొంపలు అండుకుపోతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏంటి లోపం అయిందో తెలీదు, లేబర్ పెయిన్స్ రావటం లేదు అని దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే అర్థం ఏంటి, సద్జ్ఞానం మనకేం చెప్తుంది, నియమబద్ధమైనటువంటి జీవితం జీవించటం. మీకు ఇష్టం ఉన్న నియమబద్ధమైనటువంటి జీవితమే జీవిస్తున్నారు. మీకు చాలా ఇష్టం, మీకు చాలా ఆకలిగా ఉంది, భోజనం చేయటం మొదలెట్టారు, హాయిగా తింటున్నారు, చాలా రుచిగా ఉందంటున్నారు, కడుపు నిండిపోయింది, ఇంకొక స్వీట్ ఏదో లాగిస్తారు, ఇంకొక స్వీట్, ఇంకా కడమని నీళ్ళు వస్తాయి, ఇంకొక స్వీట్ వాంతి అవుతుంది, అంతే కదా. ఏం జరిగింది అక్కడ, మరి ఆకలిగా ఉంది కదా, మరి ఇంతకుముందు తిన్నావు కదా, ఒక క్షణంలో ఏమైంది, సద్జ్ఞానము. ప్రకృతి ఇంకా చాలు అని మీకు చెప్పింది కదా, మీ కడుపే చెప్పింది కదా. ఈ నియమబద్ధత తెలుసుకోవటము బ్రాహ్మీ శక్తి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ చక్రీయ గమనం నడుస్తోంది, దీన్ని ఇంట్యూషన్ అంటాం మనం. ప్రకృతి మనకి చెప్తూ ఉంటుంది, అందుకే వేదాల్ని అపౌరుషేయాలు అంటాం మనం. సద్జ్ఞానము, కానీ సద్జ్ఞానం ఉంది మీకు, కానీ రెండో చేతిలో, కుడి చేతిలో ఏముంది, కమండలం ఉంది. సద్జ్ఞానము ఉపయోగించుకోకపోతే, విత్తనాలను ప్రోధి చేయటానికి నీరు పోయకపోతే విత్తనము ఫలించదు. సత్కర్మలు చేయాలి, సద్జ్ఞానముతో పాటు సత్కర్మాచరణ. సత్కర్మాచరణ అంటే మంచి పనులని కాదు, సత్తుని పొందటానికి కావలసినటువంటి ఆచరణ. గులాబీ ముక్క వేశాం, టీ డస్ట్ వేసి టీ పెట్టుకున్నాం, ఆ టీ ఆకు తీసుకెళ్లి గులాబీ ఆకుకి వేస్తాం, గులాబీ చెట్టుకి వేస్తే అది ఎరువుగా పనిచేస్తుంది, ఇంకో దానికి అది ఎరువుగా పనిచేయదు. దేనికి ఏది ఎరువుగా పనిచేస్తే, అంటే దేనికి ఏ నీరు పోయాలి, నారు నాటినవాడు నీరు పోయాడా కరెక్టే, ఏ నీరు పోయాలో తెలియాలి. కొబ్బరి చెట్టుకి అయితే నేను ఉప్పు నీళ్లు పోసామనుకో ఏం పర్వాలే, మిగతా చెట్లకు ఉప్పు నీరు పోస్తే ఏమవుతుంది, కొబ్బరి చెట్టు చాలా బాగా వచ్చింది కదా, చాలా పౌష్టికమైనటువంటి ఆహారం కదా, అంచేత మిగతా చెట్లకు కూడా నేను ఉప్పు నీరు పోస్తాను అంటే సత్కర్మ. ఎలాంటి కర్మ చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకి అనుగుణ్యంగా మీరు ఫలితాలు పొందగలరు. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకి, ప్రకృతిలో కన్స్ట్రక్షన్స్ లేవు, బిల్డింగ్స్ లేవు, దానికి సత్కర్మ అందు. ఇల్లు కట్టడాలు సత్కర్మ అవదు, మీ సుఖం కోసం మీరు కట్టుకుంటున్నారు, అది ప్రకృతికి మాత్రం ఖచ్చితంగా విపరీతమేగా. అంచేతే ఋషులు ఎప్పుడూ కూడా రాజమహల్స్ వాటిలో నిలబడలే, మట్టితో చేసినటువంటి కట్టడాల్లోనే ఋషులు ఉంటారు. సత్కర్మాచరణ అది. అంచేత మేము కూడా మట్టి ఇళ్ళలో ఉంటాం వద్దు, అయాచక అపరిగ్రహతమే మీకు, అయాచితంగా మంచి ఇళ్ళలో మీరు ఉండటానికి అదృష్టం ఉంటే ఆ గడ్డపు వాళ్ళలాగా ఎందుకు ఆ మట్టిలో ఉండటం, ఋషుల్లాగా అక్కర్లే. ఆ అయాచక అపరిగ్రహాన్ని గుర్తుంచుకోండి, అందుకు ముందు ఆదిశక్తి గురించి చెప్పాం. అంచేత బ్రాహ్మీ శక్తి అర్థమైంది కదా. కానీ బ్రాహ్మీ శక్తిలోనే హంసవాహనం ఉంది. ఈ హంసవాహనము రెండు రకాలైనటువంటి హంసాల గురించి మనం లయన్స్ అంటాం కదా, రాజహంస, ఇంకోటి పరమహంస. ఇది కూడా ఒక మానసిక స్థితే. రాజహంస అంటే ఏంటి, రాయల్గా బతకండి, రాయల్ గా బతకటం అంటే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ పేరు విన్నారు ఎప్పుడైనా? హరిద్వార్ వైపు వెళ్తూ ఉంటే ఢిల్లీ దగ్గర వస్తుంది నిజాముద్దీన్ స్టేషన్. హజరత్ అంటే గొప్పవాడు అని, మహానుభావుడు అని ఉర్దూ భాషలో. నిజాముద్దీన్ అని అక్బర్ కాలంలో ఒక మహాసాధకుడు, ఒక మహా ఆధ్యాత్మికవేత్త, యోగి. స్కూల్ కట్టించాలి అని అతను నివసిస్తున్నటువంటి ఏరియాలో వాళ్ళందరూ కూడా ఈయన గొడవ చేశారు. ఒకసారి అక్బర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే కట్టించేస్తాడు ఆయన. యోగి అడుగుతాడా, అయాచకవ్రతం కదా అడగడు. కానీ వీళ్ళందరూ వాడిని పెట్టి తోసి మీరు వెళ్ళి అడగాల్సిందే అక్బర్ని అన్నాడు. సరే అక్బర్ దగ్గరికి వెళ్ళాడు. యోగి చాలా ప్రసిద్ధమైనటువంటి యోగ పొంగుడు. అందులో అక్బర్ కాస్త యోగులకి వాటికి కాస్త పాజిటివ్గానే ఉంటాడు, అవడు ఆపలేదు. నమాజ్ చేసుకుంటున్నాడు అక్బరు. నమాజ్ చేసుకుంటూ ఉంటే ఈయన ఆగాడు. ఓ పరమాత్మ, తెలియదు వాళ్ళు ఏమంటారు, ఓ పరమాత్మ నా రాజ్యాన్ని నన్ను సుభిక్షంగా ఉంచు అని ఏదో చెప్తున్నాడు. ఈయన వెడు కనుక తిరిగి వచ్చాడు. అక్బర్ లేచి, అదేంటి వెళ్ళిపోతున్నారు, ఆగండి, నేను ప్రాధాన్యం అడుక్కునేవాడిని, నేనే అడుక్కుంటాను అన్నాడు. అక్బర్ కూడా అడుక్కునేవాడే. అయాచక వ్రతం, రాజహంస. ఆ రాజ్యత్వం ఎక్కడొస్తుంది? అడుక్కోకపోవటంలో వస్తుంది. రాయల్టీ అంటే అది. అయాచక వ్రతం పాటించే వాళ్ళందరూ కూడా పెద్ద రాజులే. అందుకే రాజులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయాచక వ్రతాన్ని పాటించే వాళ్ళ దగ్గరికే రాజులు వెళ్ళేది, యోగుల దగ్గరికి. అంచేత మొదటిది రాజహంస స్థితి, మానసిక స్థితి. సత్కర్మాచరణ చేస్తాడు, సత్కర్మలకి కావలసినటువంటి నీరు పోస్తాడు, పుస్తకము కమండలము. బ్రాహ్మీ స్థితి అర్థమైంది కదా. ఈ బ్రాహ్మీ స్థితి దేని వల్ల వస్తుంది? రాజహంస స్థితి వల్ల. రాజహంస మీద వీడు కూర్చుని ఉండాలి. కొంతమంది సైనికులు ఒక పొలం పక్క నుంచి వెళ్ళిపోతున్నారట ఉజ్జయిని నగరంలో. ఒకడు అక్కడ మంచి అంటారా ఏమంటారు, అది పొలాన్ని కాపలాసి పాది ఉంది, రెండు 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 అందరూ ఇక్కడ పొలంలో కావాల్సిన అన్ని తీసుకు తినండి అన్నట్ట. ఇంకొక దిగొచ్చాడు. దిగొచ్చేసరికి సైనికులు పిలిచారు కదా అని కోసుకోబోతూ ఉంటే, అయ్యయ్యో చంపేస్తున్నారు వీళ్ళు, రాజులు అవుతే మాత్రేంటి, రాజభటులు అవుతే మాత్రేంటి, నా పొలాన్ని నాశనం చేసేస్తారా, నన్ను నువ్వే కదా అయ్యా పిలిచావన్నారు. ఏం లేదు పొండి కొండ అన్నాడు. ఎవడో పిచ్చివాళ్ళ ఉన్నాళ్లే అనుకున్నాడు. వీడు మళ్ళా మంచి ఎక్కాడు. ఆ మంచి ఎక్కి మళ్ళా వెళ్ళేసరికి మళ్ళా పిలిచాడు. భోజుడికి చెప్పారు ఇలా జరిగింది, ఇలాగ అవడు ఎవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు, కాదయ్యా బాబు అక్కడ స్థలంలో ఏదో ఉండి ఉంటుంది. కథ తెలుసు కదా, సాలభంజికలు కథలు చెప్తూ ఉంటాయి. అక్కడ భోజరాజు సింహాసనం, రాజహంస లాంటి సింహాసనం మీద మీరు కూర్చుంటే అయాచక వ్రతం మీరు పాటించగలుగుతారు. దిగారనుకోండి దాని నుంచి, హంసవాహనం నుంచి కిందే దిగారనుకోండి, మళ్ళీ ఇవంతా మర్చిపోతారు. హంసను వదలకండి. ఏంటది అయాచక వ్రతం అనేది మీరు పూర్తిగా పాటిస్తే మీరు రాజులే. అలెగ్జాండర్ ఒక యోగిని పట్టుకురమ్మన్నట్ట, సెల్యూకస్ని, ఇండియాలోకి వచ్చినప్పుడు. యోగులు వస్తారా పిలిస్తే, రాజు పిలిస్తే సత్యనారాయణ రాలేదు వాళ్ళు. సాక్రటీస్ చెప్పాట అలెగ్జాండర్కి, జాగ్రత్త యోగులతో, నువ్వేదో నేను రాజుని ఇది అంటే వాళ్ళేం వినరు వాళ్ళు అని. సరే ఆయన వచ్చాడు, నేను జగత్ విజేతను అలెగ్జాండర్ని, నీకేం కావాలన్నాడు. నువ్వు కాస్త పక్కకి లేవయ్యా, ఎండ అడ్డు తగులుతున్నావు నువ్వు, మాకు ఆ ఎండ చాలు, అంటే మాకు ఆ సూర్యుడు చాలు, నువ్వు అక్కర్లేదు అని చెప్పటమేగా, నోరు ముసుకెళ్ళిపోయాడు. అయాచక వ్రతం వచ్చినప్పుడు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు వచ్చినవాడు ఏం చేయడు, అడుక్కునేది అలెగ్జాండరే తప్ప వాళ్ళేం అడగరు. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి ప్రకృతిలో. ఆ మానసిక స్థితి తెచ్చుకోవడానికి మీరు ఏం చేయాలి? ఏం చేయక్కర్లే, చేస్తేనే కదా ప్రమాదం. మీరు ఏది చేసినా చాలా ప్రమాదమే. అది బ్రాహ్మీ స్థితి అంటే. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, కర్మఫల త్యాగము భగవద్గీతలో చెప్తాడు, అది బ్రాహ్మీ స్థితి. రాజహంస నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పరమహంస స్థితికి. రాజహంస స్థితిలో ఉన్నది అనుభవిస్తాడు వాడు, మిగతా ఏమో అడగడు వాడు. పరమహంస స్థితిలోకి ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు? అపరిగ్రహ వ్రతానికి వెళ్ళిపోతాడు వాడు. అసలు ఏది స్వీకరించడు, ప్రకృతి ఇచ్చేదాన్ని కూడా స్వీకరించడు. మళ్ళీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, స్వీకరించడు అంటే ఎవడైనా ఒక బంగారు పాత్రలో పాయసం తీసుకొచ్చి, అంటే మీకు డయాబెటీస్ లేదు అని అనుకుందాం, తీసుకొచ్చి మీకు ఇచ్చాడనుకోండి, పరమహంస స్థితిలో ఉన్నాను స్వీకరిస్తాడు వాడు. రెండో రోజు ప్లాట్ఫామ్ మీద పడుకోవాల్సి వస్తుంది. అదే స్థితి ఉండాలి, కానీ నాకు ఇది కావాలి అది కావాలి ఇది వద్దు అది వద్దు అండువాడు. ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి, అది పరమహంస స్థితి. రాజహంస స్థితి నుంచి పరమహంస స్థితికి, అయాచక వ్రతం నుంచి అపరిగ్రహ వ్రతం వైపుకు వెళ్లేటటువంటి టెక్నాలజీ, వెళ్లేటటువంటి మానసిక స్థితిని బ్రాహ్మీ స్థితి అంటాం. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఏంటి? ఉత్కృష్టమైనటువంటి ఆలోచన, మనిషి చాలా పెద్ద ఆలోచన, ఇంకా దాన్ని మించిన ఆలోచన వాడు ఆలోచించలేడు. ఏంటో చెప్పగలరా? అది నేను ప్రెసిడెంట్ని, లేకపోతే ఈ ఊరికి మేయర్ని, లేకపోతే ఈ ప్రపంచం అంతా నేనే నడిపిస్తున్నాను. ఏది ఉత్కృష్టమైనటువంటి ఆలోచన? నేను స్వయముగా సోహం, ఆ శక్తిని, ఆ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి నియామక శక్తిని నేనే అనేటటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఉన్నవాడు ఈ ప్రపంచం అంతా వాడిదేగా. ఇంకా వాడు దేన్ని అడుగుతాడు? వైజాగ్లో వెళ్ళినప్పుడు నేను తమాషా సీన్ చూస్తాను, రకరకాల కార్లు, ఎన్ని రకాల కార్లు బీచ్ ఒడ్డున వచ్చి ఆగి ఉంటాయి, దిగుతారు, నడవటం మొదలు పెడతారు బీచ్ లో, కారు వేసుకొస్తారు, నడుస్తారు. ఫ్యాక్ట్ కూడా అదే, మీకు తర్వాత అర్థమవుతాయి. కానీ అప్పుడు ఆదిశక్తిని దాటాలి మీరు. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్ని దాటి మహర్షి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది ఫ్యాక్ట్ అని తెలుస్తుంది. అయమాత్మ బ్రహ్మ సోహం అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆలోచనలకి బేసిస్ కూడా ఈ బ్రాహ్మీ శక్తి. జత ఈ గాయత్రి మంత్ర సాధనలో బ్రాహ్మీ శక్తి ఉపాసన చాలా ముఖ్యం మనకి, దాన్నే బ్రాహ్మణత్వం అంటాం. బ్రాహ్మణులకి ఆ విధమైనటువంటి అతి ఉచ్చమైనటువంటి మర్యాద ఇది వరకు ఎందుకు ఉండేది అంటే ఈ స్థితిలో ఉన్నవాడు బ్రాహ్మణుడు. మీరు అదే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నవాడిని అందరూ గౌరవిస్తూనే ఉన్నారు. సత్యసాయిబాబా ఎవడు గౌరవించటంలే? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాల్సిందే. లోపల ఏదైనా అనుకో, అది వేరే విషయం కదా. ఇది బ్రాహ్మణత్వం. భూమి మీద నడిచేనటువంటి దేవతలు, ఈ బ్రాహ్మీ శక్తి గాయత్రి మంత్రం ద్వారా మీకు లభిస్తుంది. ఈ బ్రాహ్మీ శక్తికి బ్యాలెన్స్ చేసేటటువంటి శక్తి అటువైపు ఏముంది? సరస్వతి. బ్రాహ్మీ శక్తి మీకు అర్థమైంది కదా. బ్రాహ్మీ శక్తి అంటే ఏంటి? ప్రకృతి యొక్క నియమాలు, అపౌరుషేయమైనటువంటి జ్ఞానము, ప్రకృతిలో ఉండేటటువంటి సృజనాత్మక శక్తుల్ని ఉపయోగించుకోవటం. మనం జీవించి ఉండటానికి కారణం సైన్స్ కాదు, మనం జీవించి ఉండటానికి కారణం బుద్ధి కాదు, మనం జీవించి ఉండటానికి కారణం ఏంటి అంటే ప్రకృతి యొక్క నియమాలు మనం తెలుసుకుని పంటలు అవి పండించుకుంటున్నాం, ఆ పంటల్ని మనం కోసుకుంటున్నాం, అంతే కదా. బ్రాహ్మీ శక్తి వల్ల జీవించి ఉన్నాం, ప్రకృతి యొక్క నియమాల వల్ల మనం జీవించి ఉన్నాం. దీనికి టెక్నాలజీ, బ్రాహ్మీ శక్తి యొక్క టెక్నాలజీ సరస్వతి. టెక్నాలజీ అనేసరికల్లా ఆయుధాలు కావాలిగా. గాయత్రి మాత చేతిలో ఏముంటుంది? వీణ ఉంటుంది. తర్వాత గాయత్రి చేతిలో సరస్వతి, పేరు ముందు ఏం చెప్తుందో చూడండి. సా రసవతి, రసాన్ని ఇచ్చేది, అనుభూతినిచ్చేది. అయాచిక అపవిగ్రహ వ్రతం మీరు ఉన్నారనుకోండి, జీవితంలో ఏమైనా రసం ఉంటుందా మీకు? కొంప ముడుగుతుంది, జాగ్రత్త అని చెప్తుంది గాయత్రి మంత్రం. మీరేమీ అడగటం లేదు, మీరేది గ్రహించటం లేదు, ఇంకా జీవితంలో రసమే ఉంటుంది. తప్పు, జీవితంలో రసం ఉండాలి సరస్వతి. జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఆ క్షణంలో, అర్థమైంది కదా. పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ అయాచక అపరిగ్రహ వ్రతాన్ని పాటిస్తున్నారు. అయాచక అపరిగ్రహాన్ని పాటిస్తే ఈ మైక్ నాది కాదు, ఈ కుర్చీ నాది కాదు, ఇదంతా నాది కాదు అనుకుంటున్నారు. బాగానే ఉంది, మానసిక స్థితి 100% ఓకే. నాది కాదు అన్నప్పుడు కేర్లెస్ గా ఉంటాం, ఆ కేర్లెస్నెస్ పనికిరాదు. జీవిస్తున్నటువంటి ఆ క్షణంలో ప్రకృతి నీకు ఇచ్చినటువంటి వనరుల్ని ఎంజాయ్ చేయి. ఇవన్నీ వనరుల గురించి పట్టించుకోకు. ఓ హిందీ సినిమా చూశాను నాకు గుర్తులేదు, అందులో అతను సునీల్ దత్ కొడుకు అవుడు, సంజయ్ దత్కి ఒక కాల్ లేదు, వెళ్తాడు వాడు, వాడి గర్ల్ ఫ్రెండ్ రక్షించుకోలేకపోతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ వాడు వచ్చి, కాల్ లేని అవుటి వాడివి నువ్వు, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు, రక్షించుకోలేవు కదా నీ గర్ల్ ఫ్రెండ్ అని ఏదో తిడితే వీడికి ఉక్రోషం వచ్చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుని దగ్గర పోయిన అసలు నీ బుద్ధి ఉందా లేదా, నాకు కాళ్ళు లేకుండా చేస్తావా అంటాడు. అదే క్షణంలో రెండు కాళ్ళు లేనివాడు ఒకడు వస్తాడు అక్కడికి. వచ్చి నాకు ప్రాణం ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, పెళ్ళం పిల్లల్ని ఇచ్చావు, నీ అనుగ్రహానికి నేను ఎంత కృతజ్ఞతలు అని వాడు ప్రార్థన చేస్తాడు. నా జవాబు వచ్చేసింది అంటాడు, మీ కష్టాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప మీకు భగవంతుడు ఇచ్చినటువంటి సరస్వతి రసాస్వాదన శక్తి ఉందే, దాన్ని ఎందుకు మర్చిపోతారు మీరు? బుద్ధిపక్షము, అది ప్రజ్ఞ, ఇది బుద్ధి. కళ సంగీతము, వీణ సంగీతము, సంగీతాన్ని మించిన రసాస్వాదన శక్తి నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నా సంగీతం కరెక్ట్గా ఆలపించగలిగి మిమ్మల్ని ఉత్తేజపరచగలిగే వాళ్ళు ఉంటే మీరు మానసిక స్థితి మారిపోతుంది కదా. ఆ సంగీతమే మీ యొక్క అనేక బుద్ధి బలాన్ని, మీలో ఉన్నటువంటి అనేక కళా కౌశలాన్ని కూడా అభివృద్ధి పరుస్తుంది అని ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనం దాన్ని ఇంకా ఉపయోగించుకోవటం లేదు కానీ గాయత్రి మాత యొక్క తాంత్రికమైనటువంటి 12 శక్తులలో రెండవది అయినటువంటి సరస్వతి, మొదటిది ఏంటి, సావిత్రి. తాంత్రిక శక్తులలో పెర్ముటేషన్ కాంబినేషన్ కోసమే మీకు అలవాటు అవటానికి, అంతకంటే ఇంకేం లేదు. ఆ తాంత్రిక శక్తి ఏం చెప్పింది మీకు, 5 కోశాలు ఉన్నాయి, మరి 5 కోశాలని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావా, అది సరస్వతి అంటే. స్థూల శరీరాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నావా, రొంప వస్తే తప్ప నీకు ముక్కుందని తెలియదా, ఇంకా ఎంజాయ్ ఏం చేస్తావు? క్యాటరాక్ట్ వస్తే తప్ప నీకు కన్నుందని తెలియదు, చూడు కావాలంటే. ఈకే గారు ఒక అద్భుతమైనటువంటి జోక్ వేసేవారు, తలనొప్పి వచ్చిందా నువ్వు చాలా అదృష్టవంతుడు అనేవారు. ఎందుకుట, నీ తలకాయ ఉందని తెలిసిందే, లేకపోతే నీకు తలకాయ ఉందనే తెలియదు. అంటే ఈ భావన ఎక్కడ తీసుకెళ్తోంది మీకు, ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాలు రసాస్వాదనకే, సరస్వతి యొక్క. ఇది ఎందుకే సరస్వతీ దేవి దగ్గర ధనం ఉండదు అనేది, ధనం అంటే సుఖం కదా, అంచేత సరస్వతీ దేవి ఉపాసన మాకు అక్కర్లేదు మాస్టర్ మీరు ముందే చెప్పారు అని. అక్కడ కాదు, రసాస్వాదన శక్తి ఉండాలి, డబ్బుంది, వాడు భోజనం తింటూ ఉంటాడు, వాడు చుట్టుపక్కల డిన్నర్ పిలుస్తాడు, వాడు అందరినీ పిలుస్తాడు, వాడు అద్భుతంగా భోజనం చేస్తూ ఉంటాడు, వీడు పాప మంచులను తాగుతూ ఉంటాడు, ఏదైనా తిన్నాడో చచ్చాడే వీడు. రసాస్వాదన లేదు, సరస్వతి లేదు. ఆ సరస్వతి అనేది ఆ యాంగిల్లో ఆలోచించండి. అంచేత సరస్వతి అంటే అర్థం ఏంటి, మీ యొక్క పంచకోశాలు, పంచ ప్రాణాలు పరిపూర్ణంగా ఒకదాని మీద ఒకటి పనిచేస్తూ ఉండాలి. మనము మన ఇంద్రియాలను గమనించకుండా ఉంటాం. మనం చాలా ఇంద్రియాలను మనం గమనించాం. మనం ఎందుకు గమనించాం, అవి ఆరోగ్యవంతంగా ఉన్నాయి కనుక, రసవంతంగా ఉన్నాయి కనుక, రసాస్వాదన చేయగలిగేటటువంటి శక్తి ఉంది కనుక వాటిని గమనించాం. మనం ఎప్పుడైతే కన్ను కనిపించటం మానేసిందో కన్ను యొక్క రసం పోయింది కదా, చెవులు యొక్క రసం ఎప్పుడు పోతుంది, చెవుడు వస్తే, అర్థమైంది కదా. మాటల యొక్క రసాస్వాదన శక్తి ఎప్పుడు పోతుంది, పళ్ళు ఉడితే, మాటలు దన్నాను అందుకే. అలాగే టేస్ట్, అంచేత ఇంద్రియాల యొక్క రసాస్వాదన శక్తిని మీరు ఎలాగ పెంచుకోవచ్చో సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు, మీకు ఆయుధాలు కానీ పరికరాలు కానీ తెలుపుతాయి. అందులో మొట్టమొదటిది ఏంటి, వీణ. 7 మెట్లు, 7 స్వరాలు, 7 చక్రాలు మన శరీరంలో ఉన్నటువంటివి, వాటిని కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాలి. మీరు ఏ నాదం పలికించబోతున్నారో తెలియని విషయాల గురించి తెలిసినట్టు మాట్లాడాల్సి వస్తుంది, కానీ మీకు అది అర్థం అవుతే చాలు, అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు, నాకు తెలియదు వాటి గురించి. మన శరీరంలో ఏ నాదం మీరు పలికించదలుచుకున్నారో దానికి తగినట్టు ఆ 7 చక్రాలు ట్యూన్ అయి ఉండాలి, 7 స్వరాలు ట్యూన్ అయి ఉండాలి. వీణ అది చెప్తుంది. పలకాలి కదా, పలకాలి అంటే దాన్ని మళ్ళా మీరు శృతి చేసుకోవాలి. అందువల్లే వేదాలని శృతి అని కూడా అంటాం మనం. కరెక్ట్ గా ట్యూన్ అయి ఉండకపోతే మన జీవితంలో సా రసవతి ఉండదు, రసం ఉండదు. లూజ్ గా ఉన్నటువంటి వీణను తీసుకుని ఆ వైర్లు పలికించండి, మీరు ఎంత అందమైన నాదం వస్తుందో కదా. ఆ ట్యూనింగ్ మర్చిపోయాం మనం. ట్యూనింగ్ చేయాలంటే తబలాలు వాటిని ఏం చేస్తారు, నేను చూశాను వాళ్ళు నిజంగా హతోడా అంట. హతోడా అంటే ఏంటి, శుద్ధి పెట్టి బాస్తాడు తబలాని ట్యాప్ 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 అని. ప్రకృతి ఏం చేస్తుంది, మిమ్మల్ని కష్టాలు ఇస్తుంది మీకు. అంటే ఇప్పుడు తబలాన్ని మీరు బాధితే అది మంచిదా చెడ్డదా? మరి కష్టాలు మీకు మంచివా చెడ్డవా మీకు తెలియాలి. అది దేన్ని ట్యూన్ చేస్తున్నారో మీరు, మంచివే గ్యారంటీగా మంచిదే. సరస్వతి ఉపాసన మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. మీకు వచ్చినటువంటి ఆ బాధుడు వీరబాధుడు ఒక్కొక్కసారి వస్తుంది. ఇట్ డిపెండ్స్. ఓవరాలింగ్ చేయాల్సి వస్తే ఈ వీళ్ళు ఏంటి వాటర్ సర్వీసింగ్ ఏదో అంటారు లూనాకి, ఏ బోల్ట్కి ఆ బోల్ట్ విప్పి తీసి పడేసి కడిగేస్తాడు వాడు. మరి మన శరీరాన్ని ప్రకృతి తీసి పారేస్తే నువ్వు బాధపడితే ఏమనాలి? నువ్వు రోజు చేస్తున్నది అదే కదా, కడుగుతున్నావు కదా దాన్ని. కడగనివ్వకపోతే చెద తుప్పు పట్టేసింది, బోల్ట్ రావటం లే, ఏం చేస్తావు? మొక్కలు చేసేయటమే దాన్ని, లేకపోతే పని చేయదు అది. అక్కడ కష్టాలు అవి సరస్వతి. ఆ సరస్వతి సాధన అది. అంచేత సాధారణంగా పండితులకి వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయని, కష్టాలు ఎక్కువ అవటంలే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి. ఇంకోటి ఏంటి జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి, కష్టాలలోనే తపస్సు, తపస్సులోనే వరదానాలు. పాండవులు కష్టాల్లో ఉన్నారు కానీ ఆ కష్టాల్లోనే వాళ్ళు పాశుపతాస్త్రాన్ని కానీ ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని కానీ దాన్ని సంపాదించుకున్నారు. సుఖంగా ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు, తిని పడుకుని ఉండేవాళ్ళు, అంతే కదా. సరస్వతి అంటే అది అనమాట, ఆ వీణ. కానీ వీణ కూడా కాదు, సరస్వతి దేవి యొక్క వాహనం హంస కాదు. ఏంటి సరస్వతి దేవి వాహనం? నెమలి. ఆ నెమలి యొక్క తమాషా ఏంటంటే, నెమలి కన్ను మీరు ఎప్పుడైనా చూసి ఉంటే ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ రంగులు ఉన్నాయే, ఈక ఉంటుంది శ్రీకృష్ణుడు పెట్టుకునేవాడు శిరస్సు మీద. ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ తమాషా అయినటువంటి కలర్స్ వర్ణాలు అద్భుతమైనటువంటి రోగ నివారణ శక్తి కలవు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈకే గారి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మనం చదువుకుంటున్నప్పుడు వాటి గురించి చదువుకున్నాం. ఎందుకంటే అది అటు వెళ్తే ఇవి పోతాయి దేవతాశక్తులు. అంచేత ఆ మయూర వాహనం, రోగగ్రస్తులైనటువంటి వాడు విద్య నేర్చుకోలేడు, ఆనందించలేడు. ఇంచేత మయూర వాహనము నృత్యము కళ అంటే ఏంటి, అథ్లెటిక్స్. మీ శరీరాన్ని సవ్యంగా ఆరోగ్యంగా ఉంచగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలుపుతుంది, నృత్యాన్ని తెలుపుతుంది. హంస ఏం తెలుపుతుంది? అయాచక అపరిగ్రహ వ్రతాన్ని తెలుపుతుంది. నెమలి డ్యాన్స్, వర్షపు చినుకులు అక్కడ వస్తూ ఉంటే డ్యాన్స్ చేస్తుంది. అది మన జీవితమే ఒక డ్యాన్స్గా మారాలి. నటరాజ తత్వం అంటారు దాన్ని. మన జీవితాన్ని డ్యాన్స్ చేయడం చేతగాలే. చాలా మనకి బిజీ అయిపోయాం అనుకోండి, ఆటోమేటిక్గా మీరు డ్యాన్స్ చేస్తారు. ఇంకేదా మీరు మయూర దాంట్లోకి రావాలి అంటే బిజీ అయిపోతాయే. బిజీ అయిన వాళ్ళందరూ గ్యారంటీగా డ్యాన్స్ చేస్తారు, మీరు చూస్తారో లేదో పెళ్లిళ్ళలో వాటిలో. మీరు నిజంగానే డ్యాన్స్ చేస్తారు, పనులు పూర్తి చేయాలంటే అటు వెళ్తారు ఇటు వెళ్తారు అటు వెళ్తారు కదా. ఇంకా ఉంది సరస్వతి దేవి యొక్క చేతిలో పుస్తకం ఉంటుంటూ ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి, డ్యాన్స్ చేస్తున్నావు బాగానే ఉంది, రోగ నివారణ బాగానే ఉంది, వీణ అన్నావు బాగానే ఉంది, కానీ దేనికి ట్యూన్ చేసుకోవాలి ఆ విజ్ఞానం మీకు తెలియాలి కదా. అన్నీ చేసేయలేవు కదా ఒకే రోజు ఒకే క్షణంలో. ఒకవేళ ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నా ఆ విద్య ఒక రోజులో నేర్చుకోలేవు కదా. 5-6 సంవత్సరాలు పడుతుంది ఒక విశిష్టమైనటువంటి జ్ఞాన సముపార్జనకి. ఆ జ్ఞాన సముపార్జనకు కావలసినటువంటి మెట్లు, ఆ జ్ఞాన సముపార్జనకు కావలసినటువంటి క్రమబద్ధమైనటువంటి జ్ఞానము పుస్తకం తెలుపుతుంది మనకి. అంచేత ఈ సరస్వతీదేవి యొక్క మొత్తము ఏంటి అంటే బుద్ధిబలం. ఎప్పుడు ఏది చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఈ సరస్వతీదేవి ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఈ మహాకాళి కాళిదాస్ వీళ్ళందరూ సరస్వతీదేవి ఉపాసన చేసి ఆవిడ అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులే. గాయత్రి మంత్రోపాసకుడు కూడా సరస్వతీదేవి యొక్క వరదానాన్ని పొందుతాడు. సాధారణంగా మందబుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు, చదివింది గుర్తుండటం లేదు అన్నటువంటి వ్యక్తులు, ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆ కాలం అయిపోయాక తెలుస్తుంది. పరీక్ష హాల్లో వాడికి గుర్తురాదు, పరీక్షలో వాడు రాయలేడు, బయటకు వచ్చే కరెక్ట్గా చెప్తాడు. అప్పుడు ఇలా చెప్పుంటే బాగుండేదే, అప్పుడు ఇలా మాట్లాడుంటే బాగుండేదే అనేటటువంటి వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఈ సరస్వతి ఉపాసన చాలా ఉపయోగపడుతుంది. తాంత్రికమైనటువంటి ఈ సరస్వతి ఉపాసన పంచమి నాడు చేస్తూ ఉంటాం. నవరాత్రులలో పంచమస్తుంది, మూలానక్షంతో పాటు కలిసి పంచమ సప్తమ నాకు గుర్తులేదు, ఆ రోజు చేస్తారు సరస్వతి ఉపాసన. మనం కూడా ఈ నవరాత్రుల్లో ఈ ఉపాసనలన్నీ చేస్తాం మనం. అంచేత ఈ సరస్వతి ఉపాసన, బ్రాహ్మీ ఉపాసన ఈ రెండు కాస్త గుర్తుంచుకోండి. బ్రాహ్మీ ఉపాసన ప్రకృతికి సంబంధమైనటువంటి ఉపాసన, అయాచక అపరిగ్రహాల యొక్క ఉపాసన, రాజహంస పరమహంస స్థాయి ఉపాసన. కానీ ఈ రాజహంస పరమహంస స్థాయి ఉపాసన మనం చేసుకున్న సత్కర్మలు, సత్కర్మలకు కావలసినటువంటి సద్జ్ఞానము అంటే వేదాల యొక్క జ్ఞానము, ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని ప్రకృతి నుంచి ఎలా పొందాలో తెలిసినటువంటి జ్ఞానము, బ్రాహ్మీ ఉపాసన, బ్రాహ్మీ చేతన, బ్రాహ్మణత్వము. సరస్వతి ఏంటి? పంచకోశాలు, పంచాగ్నులు, కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని రసవత్తరంగా ఉంచుకోవటం, ఆనందంగా ఉంచుకోవటం, జీవితమే ఒక నృత్యంగా మార్చటం కళాకౌశలము. చేసే పని కొందరు అందంగా చేస్తారు, కొందరు చేస్తే గందరగోళంగా ఉంటుంది. ఇంకేత బ్రాహ్మీ చేతన ఉన్నా కూడా కొందరు సరస్వతి ఉపాసకులు కాకపోతే చేసేది కరెక్ట్గానే చేస్తారు కానీ అంతా అటదిడ్డంగా పడి ఉంటాయి. సరస్వతి ఉపాసకుడు చేస్తే క్రమబద్ధంగా ఉంటుంది. ఈ తేడా అర్థమవుతుంది కదా, బ్రాహ్మీ సరస్వతి. ఇది మననం చేసుకుంటూ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇద్దాం, దాని తర్వాత గాయత్రి గీతకి వెళ్దాం. అందరంతా కష్టపడటమే ఎలా మాస్టర్ అంటే అంతే. అది
ఆదిశక్తిస్తదా బ్రాహ్మీ వైష్ణవీ శాంభవీతి చ వేదమాత దేవమాత విశ్వమాత ఋతంభర మందాకిన్య జపాచైవ రిద్ధి సిద్ధి ప్రకీర్తిత వైదికాని తు నామాని పూర్వోక్తాని హి ద్వాదశ.
దక్షిణ మార్గీ శక్తులు గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తుల యొక్క రూపకల్పన చదువుతున్నాం మనం ఇక్కడ. ఆదిశక్తి, బ్రాహ్మి, మార్కుల్లో పరస్పర సహయోగం ఏమో అంచేత ఆ దక్షిణ మార్గీ శక్తులు, జ్ఞాన మార్గీ శక్తుల యొక్క ఆ అవగాహనని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉపాసనా పద్ధతిలో కేవలం ఓం భూర్భోస్వ తత్సవితుర్వరేంజం భర్గో దేవస్సు ధీమహి ధియో యోన ప్రచోదయాత్ సరిపోదు. ఎందుకంటే ఆన్లోనే ఉంది అంచేత గాయత్రి యొక్క జ్ఞానపక్షము, జ్ఞానపక్షము అంటే ఏంటి? థీరీ మీకు తెలియాల్సిన పనిలే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియాల్సిన పని లేదు. వాటి వెనకాతలు ఉన్నటువంటి థియరీ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ కాకుండా మనం తెలుసుకోగలగటమే జ్ఞానపక్షము, దక్షిణ మార్గం అంటాం మనం. ఎంత జ్ఞానం ఉన్నా వాడు ప్రాక్టికల్గా దాన్ని ఉపయోగించినంత వరకు ప్రమాదం రాదు కదా. అంచేత దక్షిణ మార్గీ సాధనలు ప్రమాదకరమైనవి కావు అంటాం. ఎందుకంటే ఉపయోగించాడు గనక, వాడు బురదనే ఉంటుంది కానీ దాన్నేం వాడు ఉపయోగించాడు కదా. అంచేత ఆ 24 శక్తులలో 12 శక్తులు ఏమేమి శక్తులు అవి మీకు తరోగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పగలగాలి. ఆదిశక్తి, బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, శాంభవీ శక్తి, వేదమాతా శక్తి, దేవమాతా శక్తి, విశ్వమాతా శక్తి, ఋతుంభర, మందాకిని, అజప, రిద్ధి సిద్ధి ఇవి 12. ఇంజనీరింగ్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, వీటి మధ్య తేడా మీకు అర్థమవుతోంది కదా. ఈ 12 శక్తుల మధ్య తేడా అంత స్పష్టంగానూ అర్థం అవ్వాలి. ఇవి గాయత్రిలే, కానీ ఇవి గాయత్రిలు అయినప్పటికీ కూడా వీటి మధ్య ఇంజనీరింగ్ లో సబ్ డివిజన్స్ లో ఎంత తేడాలున్నాయో, విశేషమైనటువంటి తేడాలు. మెకానికల్ ఇంజనీరింగ్ కి సివిల్ ఇంజనీరింగ్ కి మధ్య తేడా మీకు తెలుసు కదా స్పష్టంగా. అంత తేడాలు ఈ 12 దక్షిణ మార్గి దాంట్లో ఉన్నాయి తేడాలు. ఇవి కాకుండా వామ మార్గి సాధనలున్నాయి. ఈ వామ మార్గము అనేటటువంటి పదం చాలా భ్రష్టపట్టిపోయినటువంటి పదం. వామ మార్గి అనే పదంలో భ్రష్టత్వం లేదు, దాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్లల్లో భ్రష్టత్వం ఉంది. కుడి చేయి ఉంది మనకి, ఎడం చేయి కూడా ఉంది కదా. దక్షిణం చేయి ఉంది, వామమ్మ చేయి ఉంది, మరి ఎడం చేయొద్దు అనుకోవటం లేదు కదా. కుడి చేయ ఉండాలి, ఎడం చేయ ఉండాలి. వామ మార్గి సాధనలు మీకు తెలియాలి, దక్షిణ మార్గి సాధనలు కూడా తెలియాలి. ఏంటి రెండింటికి తేడా? దక్షిణ మార్గి సాధనలు థియరీ ఆస్పెక్ట్, వామమార్గి సాధనలు ఆ థియరీ యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. భౌతిక జగత్తులో మీ మనసులో కలుపుతున్నటువంటి ఊహాజనితమైనటువంటి లక్ష్యానికి ఒక సక్రియమైనటువంటి కంటికి కనిపించగలిగేటటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తులు ఆ వామమార్గి శక్తులు ఏంటో చూడండి. సావిత్రి, సరస్వతి, జ్ఞేయ, లక్ష్మి, దుర్గా, తథైవచ కుండలిని, ప్రాణాగ్నిశ్చ, భవానీ, భువనేశ్వరి, అన్నపూర్ణేతి నామాని, మహామాయా పయస్విని, త్రిపురా చైవేతి విజ్ఞేయ, తాంత్రికాని చ ద్వాదశ. ఆ పేర్లు కూడా మనం వరుసగా చెప్పుకోగలగాలి. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలిని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర. ఇవి వామమార్గి సాధనలు. ఈ వామమార్గి సాధనలో ఆదిశక్తి సావిత్రి ఒక బేసిస్. ఆదిశక్తి యొక్క బేసిస్ ఏంటి? త్రిపదా గాయత్రి. నేను కదా చెప్తున్నానేమో అసలు, అంతేనా? నేను పిలుచుకోవాలేమో. ఓ పంది, ఆది అనేటటువంటి ఒక తల ఉంది సాధనలలో. మనము దత్త ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఆది అనుపాదక, ఆ స్థాయిలో ఉన్నటువంటి శక్తి అది. ఆ స్థాయి గురించి మనం ప్రస్తుతం ఏం చెప్పుకోలేం, కానీ దానిని సచ్చిత్ ఆనంద్ లేకపోతే ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మన ఇచ్చా క్రియా జ్ఞానం కాదు, దానికి రెండు ఇంతలు పైన ఉన్నటువంటి లొకేషన్స్ లో మీరు సెట్ చేసుకోండి, ఏం పర్వాలేదు లేదా. ఆదిశక్తి, ఆది అనుపాదక తలాల్లో ఉన్నటువంటి శక్తి ఎలాగ మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను నేను రాత్రి పడుకునేటప్పుడు? రెండు మానసికమైనటువంటి స్థితులు చాలా స్పష్టంగా మీకు ఉండాలి. ఏంటవి? ఒకటి మృత్యువు, చచ్చిపోయాను నేను, ఐఎమ్ ఫినిష్డ్. ఆ మానసిక స్థితిలో రాత్రి పడుకునే ముందు ఆదిశక్తి ఉపాసన చేస్తాం. అందుకే రాత్రి సాధనలు, నేను నవరాత్రి సాధనలు, శివరాత్రి, కాళరాత్రి, ఈ సాధనలన్నీ కూడా రాత్రులు చేస్తాం మనం. ఎందుకు చేస్తామంటే మృత్యు తర్వాత ఏమిటి అనేదే ఈ ఉపాసన యొక్క ధ్యేయం. అంది భౌతిక జగత్తులో పొందటానికి కావలసినటువంటి వాటికి భగవంతుడు అవసరంలే. మీ యొక్క శారీరక మానసిక సామర్థ్యాలు భౌతిక జగత్తులో పనులు చేసేవి చేస్తూ ఉంటాయి, చేయని చెయ్యో అది వేరే విషయం. అంచేత ముందుగా మృత్యువు, ఆ మానసిక స్థితి ఆదిశక్తి ఉపాసనకి కావాలి మీకు. అందుకనే శవము మీద ఆ మహాకాళి డాన్స్ చేస్తూ ఉంటుంది, శివుడు పడుకుని ఉంటాడు. మనం కూడా శవాసన స్థితిలోకి, ఆసనం వేసుకుంటే లాభంలే, మన మృత్యువే ఇంకా ఈ రోజు ఫినిష్, ఈ రాత్రికి నేను అయిపోయాను. ఆ మానసిక స్థితి ఎలా వస్తుంది? అయాచిక అపరిగ్రహ వ్రతాన్ని మనం నిత్యము రోజల్లా పాటిస్తూ ఉంటే, పాటించాక నిద్రలేచాం, నిద్రలేవగానే ఏం చేయాలని చెప్పాను? సావిత్రి సాధన. ఆదిశక్తి దక్షిణ మార్గం అయితే సావిత్రి వామ మార్గం అయింది. వామ మార్గ సావిత్రి ఉపాసన పంచకోశ సాధన అని చెప్పుకున్నాం కదా. ఐదు ప్రాణాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వెనకాతలు ఉన్నటువంటి నియమాలు ఏమిటి, ఇవంతా కూడా వామ మార్గి సావిత్రి సాధనలో వస్తుంది. అంచేత ఈ వామ మార్గి సావిత్రి సాధనలో ఈనాడు ప్రతి మనిషి ఉన్నాడు. ప్రతి మనిషి కాదు, ఎవడైనా అంతే చేసుకోవాలి. వాడు నిద్ర లేచిన దగ్గర నుంచి వాడు ఐదింద్రియాలనేగా ఉపయోగించుకుంటాడు, ఐదు కర్మేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, ఐదు జ్ఞానేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, లేకపోతే రెండింటినీ ఒకేసారి ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇది సావిత్రి సాధన. ఆదిశక్తి సావిత్రి ఒక జంట. దాని తర్వాత మనం బ్రాహ్మి సరస్వతి. బ్రాహ్మి బ్రాహ్మణత్వము. ఆ బ్రాహ్మణత్వము ఆ బ్రహ్మతేజము రావటానికి కావలసినటువంటి స్థాయి రాజహంస పరమహంసాస్థితి గురించి మనం మాట్లాడుకుందాం. అది ఎప్పుడైతే భౌతిక జగత్తులో దిగుతుందో రసవంతంగా ఉండాలి. అది మనం మర్చిపోతాం. భారతీయ ఆధ్యాత్మికత అంతా ఎండిపోవటానికి కారణం ఏంటి అంటే రసం లేదు, వాల్యూ లేదు లైఫ్లో, జీవితంలో సారము లేదు. ఆ సరస్వతి సాధన ఎలా వస్తుంది? వీణ. మీ ఇంద్రియాలు కరెక్ట్గా ట్యూన్ అయి ఉండాలి. ఇంద్రియాలు అంటే షట్చక్రాలు. షట్చక్రాలకు సంబంధించినవి కదా ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఒక మనస్సు, వీణ. వీణ ఎలాగైతే కరెక్ట్గా స్వరానికి కావలసినట్టు ట్యూన్ అయి ఉంటుందో సరస్వతీదేవి యొక్క వీణ మన మేరుదండానికి ప్రతీక. అంతేకాకుండా సరస్వతీదేవి యొక్క వాహనం ఒకటి ఉంది, మయూరము, నెమలి కన్ను. కృష్ణుడు తన నెత్తి మీద పెట్టుకున్నాడు, దాన్ని కిరీటం కంటే పైన ఉంటుంది. అది కృష్ణుడికి రాముడికి తేడా, అదే నెమలి కన్నే. ఆ నెమలి కన్ను గురించి నేనేం చెప్పాను, నేను ఎప్పుడైనా మనము ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రం గురించి చదువుకున్నప్పుడు ఆ నెమలి కన్ను గురించి, దాని యొక్క రోగ నివారణా శక్తి గురించి మనం తెలుసుకుందాం. అంచేత సరస్వతీదేవి యొక్క రెండవ లక్షణం ఏంటి? ఒకటి, ఇంద్రియాలు సమర్థవంతంగా సారవంతంగా రసవంతంగా పనిచేయటం వీణ. రెండోదేంటి? నెమలి కన్ను, ఆరోగ్యంగా ఉండటం. ఇంతగా ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తి ఇంద్రియాలు ఎంత తీవ్రంగా ఉంటే మాత్రం లాభం ఏంటి? నెమలి కన్ను. అలాగే కాకుండా ఇంకోటి ఏంటి? నృత్యము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది డ్యాన్స్. ఈ సంపూర్ణ విశాల విశ్వము ఒక అద్భుతమైనటువంటి డ్యాన్స్ ప్రక్రియ. గతి తప్పదు, అది ఒక మనిషే గతి తప్పాడు. దానివల్ల ఆ ప్రకృతి యొక్క లయతో పోయింది కనుక వాడు ప్రకృతిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ లయ చిన్నాభిన్నం అయిపోయింది. ఆ లయని మళ్ళా మయూర వాహనం ద్వారా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఏముంది? సరస్వతీదేవి యొక్క చేతిలో పుస్తకం ఉంది, కొన్ని చేతుల్లో అక్షమాల ఉంటుంది. ఈ జపమాల ఉన్న, పుస్తకం ఉన్న అర్థం ఒకటే, ఏంటి? జ్ఞానము. జ్ఞానము లేకుండా ఇప్పుడు ఇదే ఉంది మైకే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, స్విచ్ ఆన్ చేయలేదు, మైక్ ఉంది, ఏం లాభం? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి జ్ఞానం ఉండాలి. అప్పుడు మన జీవితంలో రసము ఆనందము ఏర్పడుతుంది. బ్రాహ్మి సరస్వతి. ఇది కాకుండా జ్ఞానపక్షమైనటువంటి ఇంకొక శక్తి ఉంది, వైష్ణవీ శక్తి. ఆ వైష్ణవీ శక్తి పరిపాలనా శక్తి. బ్రాహ్మీ శక్తి ఏం చేస్తుంది? బీజాలు వేస్తుంది. సృష్టికి కావలసినటువంటి బీజం వేసి పక్కకి వెళ్ళిపోతుంది. ఇల్లు కట్టుకోవాలి, ఒక బీజం పడింది. ఇంకా బీజం ఇల్లు కట్టుకోవాలంటే ఏంటి? ముందు కావలసినటువంటి ధనం పక్కన పెట్టుకోవాలి. వైష్ణవీ శక్తి. ఆ ధనాన్ని మళ్ళా కావలసిన దిశల్లోకి మీరు మంచిగా సిమెంట్లో మార్చుకోవాలి. ఆ ధనాన్ని ఓ 8 లక్షలు 10 లక్షలు పెట్టి మీరు ఇల్లు కట్టారు అంటే అది ఏ రూపంలో మారిందని? అనేక రూపాల్లో మారింది. సిమెంట్గా మారింది, ఇటుకలుగా మారింది, పునాది రాళ్లుగా మారింది, రంగులుగా మారింది, చెక్కలుగా మారింది, ఎలక్ట్రిక్ వైర్గా మారింది, టెలిఫోన్ కనెక్షన్గా మారింది. ఇవంతా కూడా వైష్ణవీ శక్తే. కానీ ఏ వైష్ణవీ శక్తి? జ్ఞానపక్షం మాత్రమే ఇది. వైష్ణవీ శక్తి యొక్క ప్రాక్టికల్ పక్షం లక్ష్మీదేవి అవుతుంది, తాంత్రికం. ఆ తేడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రాహ్మి జ్ఞానపక్షం, థియరీ. సరస్వతి తాంత్రికం, టెక్నాలజీ. అలాగే వైష్ణవి థియరీ ఆస్పెక్ట్. ఏంటి థియరీ ఆస్పెక్ట్? వాహనం. ఆ వైష్ణవి శక్తి మీ వద్దకు ఎలా వస్తుంది? వాహనం అంటే ఏంటి? మూమెంట్. దాన్ని ఎక్కి వస్తుంది అంటే ఆ లక్షణాలు మీకు దగ్గర ఉండాలని. ఏ లక్షణాలు ఉన్నాయి వైష్ణవికి? గరుడు. గరుడు యొక్క పెద్ద లక్షణం ఏంటి అంటే ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది భూమి మీద చిన్న పాము కనిపిస్తుంది. పాము అంటే విషాక కదా, విషధర జంతువు కదా. దన్నమని దాని కిందకి దూకి చిన్న భిన్నం చేసిస్తుంది. అంటే నేను చాలా పెద్ద పనిలో నిమగ్నమై ఉన్నాను, ఇంత విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది, ఈ విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ లో ఎక్కడో ఒక చిన్న విష పురుగు ప్రవేశిస్తుంది. పరిపాలన దక్షత లేనటువంటి వాడు ఆ పోస్ట్ లో ఉన్నాడు అనుకోండి, వైష్ణవీ శక్తి లేనటువంటి వాడు, వాడు నేను చాలా హైగా ఫ్లైట్స్ వెళ్ళిపోతున్నాను, యూరప్ వెళ్ళిపోతున్నాను, జపాన్ వెళ్ళిపోతున్నాను, అమెరికా వెళ్ళిపోతున్నాను అని నిజంగానే ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు వాడు. ఇక్కడ వీడు ఆర్గనైజేషన్ లో ఏమవుతుంది? సర్పాలు ప్రవేశిస్తాయి. దూరదృష్టి. ఎక్కడో నువ్వు ఎగురుతున్నా కూడా నీ దృష్టి భూమి మీద ఉండాలి, ఏం జరుగుతుందో తెలియాలి. పరిపాలనా శక్తి అంటే అది. పనులు జరుగుతున్నాయా లేవా, చెప్పేశాం వెళ్ళిపోయాం, అది జరుగుతోందా లేదా అన్నదానికి గరుడ వాహనం. దూరదృష్టి అనుభవంతో మనకి తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏ పనులు జరగవో, ఎక్కడ ఏ పనులు మిస్ అవుతాయో. ఈ వైష్ణవీ శక్తి ఉన్నవాడు కరెక్ట్ గా ఏ పనులు మిస్ చేస్తారో ఆ దాని మీద దృష్టి పడుతుంది వాడిది. ఈ టీచర్స్ కి ఆ రోగం ఉంటుంది చాలా. స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తాడో గ్యారంటీగా అక్కడే వాడు దృష్టి పడుతుంది. మిగతా పేపర్లు అన్న వాడు తిప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఖచ్చితంగా ఎక్కడ తప్పు ఉందో అక్కడ దృష్టి పడుతుంది వాడిది. అలవాటు అయిపోయి వాడికి తెలిసి ఇక్కడ తప్పు చేస్తాడు వాడిని. ఎందుకంటే ఇంకేం లేదు, అది వైష్ణవీ శక్తి, దూరదృష్టి. అలాగే గరుడుకి ఇంకో లక్షణం కూడా ఉంది. ఆ గరుడు యొక్క ఇంకొక లక్షణం ఏంటి అంటే నిరంతర జాగరూకత. నిద్రపోడు, ఆలస్యము ప్రమాదము జరగదు. కాస్త లేజీగా అలసిపోయాలే అనుకున్నాడు అనుకో కంపెనీ ప్రెసిడెంట్ ఆవిడ, ఆ ఒక్క క్షణంలోనే అనర్థాలు జరిగిపోతాయి. అంచేత ఆ వైష్ణవీ శక్తి మీలో ప్రవేశించాలి అంటే ఈ రెండు లక్షణాలు మీలో ఉండాలి. ఎక్కడా మీ జీవితాలలో విషపురుగు ప్రవేశించకూడదు. ఏంటి విషపురుగు? అజ్ఞానం. మానవ జీవితాలలో అజ్ఞానం అనేటటువంటి విషపురుగు ప్రవేశిస్తుంది.